ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्तुत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम्बुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोकी भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्ण। ఈరోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందం మూడవ భాగం అధ్యాయం 48 అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయుట. ఈ అధ్యాయంలో శ్లోకం 20-21 శ్లోకాల గురించి చర్చిస్తాం. 20 శ్లోకంలో భాష్యం లేదు, 21 శ్లోకం మనం చెప్పుకుందాం. సృజస్యతో లుంపని ఆసి విశ్వం రజస్తమః సత్వగుణై సశక్తిభిః నబధ్యసి తద్గుణ కర్మభిర్వా జ్ఞానాత్మా నస్తే క్వ బంధహేతు. సృజస్యతో లుంపని పాసి విశ్వం, సృజస్యతో లుంపని పాసి విశ్వం రజస్తమసత్వగుణై సశక్తిభిః నబధ్యసే తద్గుణ కర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వచ బంధహేతుః. సృజస్యతో లుంపని పాసి విశ్వం రజస్తమః సత్వగుణైః సశక్తిభిః నబధ్యసే తద్గుణ కర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వచ బంధహేతుః. సృజసి, నీవు సృజింతువు. అతౌ పిదప. లుంపసి, లయింపచేయుదువు. పాసి, పోషింతువు. విశ్వం, విశ్వమును. రజః, రజోగుణము. తమః, తమోగుణము. సత్వః, సత్వగుణము. గుణైః, అనేటి గుణములచే. సశక్తిభిః, నీ శక్తులు. నబధ్యసే, నీవు భద్రుడవు కావు. తత్, ఈ జగత్తు యొక్క గుణ గుణములచే. కర్మభిః, కర్మలచే. వా లేదా జ్ఞాన ఆత్మనః, జ్ఞానస్వరూపుడైన వారు. తే, నీకు. క్వాచ, ఏది. బంధహేతు, బంధహేతువు. భావము భాష్యం వివరించినది శిష్యులైన పూజ్యశ్రీ అభయచరణారవింద భక్తివేంద్ర స్వామి శీల ప్రభుపాదం. భావం, రజస్తమో గుణములు సత్వగుణం అనేది స్వశక్తులచే నీవు ఈ విశ్వమును సృజించి లయింపచేయుచు, పోషణం కూడా చేయుచుందు. అయినను ఈ గుణములందు గాని వాటి కర్మలచే గాని నీవు భద్రుడవు కావు. సమస్త జ్ఞానమునకు నీవే ఆదిమూలము కనుక ఏది నిన్ను మోహముచే భద్రుడవుగనట్లు చేయగలదు. భాష్యము, జ్ఞానాత్మనస్తే క్వచ బంధ హేతు. నీవు జ్ఞానమయుడవు కనుక నీకేది బంధ కారణం కాగలదు అనడి పద సముదాయం సర్వజ్ఞుడు భగవానుడు ఎన్నడను భ్రాంతికి లోను కాడని స్పష్టముగా సూచించును. కనుక మనమందరం భగవంతులమే కాని దాన్ని మరచి ఇప్పుడు భ్రమలో ఉన్నాము అనడి మాయావాద సిద్ధాంతం శ్రీమద్ భాగవత పుటలలో ఇతర ఖండించబడినది. ఈరోజు శ్లోకం చదివేసి మనం మహ్యాదయోయోనిషు భాంతి నానాం ఏవం భవాన్ కేవల ఆత్మయోనిషు ఆత్మాత్మా తంత్రో బహుదా విభాతి. భావము పృథివ్యాధి మూలతత్వములు స్థావర జంగమ జీవజాతులయందు వివిధ రూపములలో ప్రకటమయ్యేటి రీతి స్వతంత్రుడవు పరమాత్ముడవు నగు నీవు నీ సృష్టి యందు బహు రూపములలో ప్రకటమగుచుందువు. దయచేసి ప్రణామంతం చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయం చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదా. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పది గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి. భవానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ రెండు శ్లోకాలు గమనించినట్లయితే అక్రూరుడు భగవంతుని కీర్తిస్తున్నాడు. ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయట అనే అధ్యాయంలో ఇక్కడ మూడు ప్రధానంగా చర్చకొస్తాయి. ఈ అధ్యాయంలో కుబ్జని శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తిపరిచిన తర్వాత అక్రుని యొక్క ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చివరిలో ఈ అధ్యాయం చివరిలో పాండవుల యొక్క క్షేమ సమాచారాల గురించి తెలుసుకోమని చెప్పేసి భగవంతుడు హస్తినాపురం వెళ్ళమని చెప్పేసి అక్రునికి ఆజ్ఞాపిస్తాడు. అంటే భగవాను యొక్క హృదయం ఎప్పుడు భక్తుల వద్ద సంచరిస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మనం మోటి ఘట్టంలో నుండి విషయాన్ని గమనించినట్టయితే కుబ్జ విషయం అక్రుని యొక్క ఆహ్వానం మేరకు అంటే కంసుని యొక్క ఆజ్ఞ అది కృష్ణ బలరాము తీసుకొని మథుర వచ్చినప్పుడు అక్కడ కుబ్జ కూడా తటస్థపడడం జరుగుతుంది. కుబ్జ మూడు వంకరలుగా ఉన్నటి వనిత స్త్రీ. మన యొక్క ఆచార్యుల వివరణ ప్రకారం ఆమె సత్యభామ యొక్క పాక్షిక అంశంగా వివరించబడి ఉంది. ఎందువల్ల ఆ రూపాన్ని పొందిందంటే ఈ భూమండలంలో ఎక్కువ మంది అధర్మాత్ములుగా ఉండడం వల్ల ఆ యొక్క పాప ప్రతిరూపానికి ప్రతిరూపంగా ఆ భూశక్తి భూమాత ఆ రూపాన్ని ధరించి ఉంది. ఇక భగవంతుడు అక్కడ రావడంతో
ఇక ధర్మాన్ని నెలకొల్తున్నట్టు సంకేతంగా త్రివక్కని స్పృశించడం ద్వారా తిరిగి తన యొక్క అందమైన రూపాన్ని పొందడం జరుగుతుంది. ఆ తర్వాత కుబ్జ యొక్క ఆహ్వానం మేరకు కంసుడు ఇతర అతని పరివారం అంతా సంబంధించిన తర్వాత గుర్తుంచుకొని, ఎందుకు ఏ విధంగా అయితే తిరిగి వస్తానే మాట ఇచ్చాడో భగవంతుడు గుర్తుంచుకొని తన అంతరంగిక స్నేహితులైనటువంటి ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకొని కుబ్జ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా మనం భౌతిక దృష్టి చూడడానికి లేదు కుబ్జ ఇంటికి వెళ్ళడం అన్నది. ఎందుకంటే ఆ లీల మనం విన్న తర్వాత, అది మనం విని ఉన్నాం, విన్న తర్వాత మనం స్పష్టంగా అవసరం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవదండ శ్రీకృష్ణ భగవానుడు కేవలం ఇంద్రియ తృప్తి కోసం ఏదో వెళ్తున్నట్టు కాదు. ఎందుకంటే దేవదండ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు, అతను బయట నుంచి అతను ఆనందం పొందాల్సిన అవసరం లేదు. ఆనందం అనేది పనిచేస్తుంది, ఎవరైతే ఆనందం కావాలనుకుంటారో అతనితో సాంగత్యం చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. ఆ విషయం అలా అవగతం చేసుకున్నప్పుడు ఇంకా అతను అక్కడ వెళ్ళి ఆనందం పొందుతున్నాడనే విషయంలో మనం అజ్ఞానాన్ని కలిగి ఉండకూడదు. అక్కడ వెళ్ళింది మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం కోసం వెళ్ళారు. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు ఆచార్య వివరణ ప్రకారం అక్కడ కుబ్జ ముక్తాత్మరాలు, అక్కడ ఒక లీల ద్వారా కొన్ని సందేశాలు మనం తెలుసుకుంటున్నాం. ఏటా ముఖ్యమైన సందేశాలు? భగవంతుడు అందరివాడు కాబట్టి అతన్ని అందరికి పంచిపెట్టాలి. అదే మన యొక్క ఉద్యమం యొక్క ప్రయోజనం కూడా అదే. ఈ భగవాన్ యొక్క నామాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా అందరినీ కూడా జీవుల్ని భగవంతునితో సంబంధం ఏర్పాటు చేసి తద్వారా సహజంగా మనం ఉద్ధరించబడతాం. ఆ విధంగా మనం సదావన గోలకు ఉన్నామని చేరుకోవచ్చు ఆచార్యుల కృప వల్ల, భవన కృప వల్ల. ఇది భవన యొక్క హృదయమై ఉంటుంది. కానీ కుబ్జ కేవలం తన వద్దే ఉండమని చెప్పేసి కోరుకుంటుంది. అది ఇక్కడ ఆచార్యుల చేత కూడా అది ఖండించబడింది. అది అందుకే అలా కోరుకున్నప్పటికి కూడా ఆ విధంగా ఆశ్రయించడానికి వీలు కాదు. ఎందుకంటే భగవంతుడు కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా భగవన్ యొక్క సంగతిని కోరుకుంటారు. ఆ విధంగా అతను ఆశ్రయించడానికి వీలు కాదు. ఈ లీల తర్వాత ఆమెని సంతృప్తిపరిచిన తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు ఉద్ధవులతో కలిసి అక్రూరుని యొక్క గృహానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా మధురకు వెళ్ళేటప్పుడు, ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణ బలరాము తీసుకుని మధురకు వచ్చినప్పుడు అప్పుడే ఆహ్వానిస్తాడు ఇంటికి వెళ్ళడం అరమని చెప్పేసి. ఇప్పుడు కాదు, నేను తర్వాత కంసుని ఇదంతా ఈ కార్యక్రమం ఉన్నాం కాబట్టి అయిన తర్వాత తప్పకుండా వస్తానని చెప్పేసి అక్రూరుని ఆయన పంపించేస్తారు. కృష్ణ బలరామును ప్రత్యేకంగా వెళ్తారు. అప్పుడు ముందుగానే ఈ నంద మహారాజులు అందరూ మొదట చేరుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా విడిది చేసినటువంటి ఆ గృహాల్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది, ఆ భవంతుల్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కూలైపీడ చాణూర ముష్టిగాలకు సంబంధించిన తర్వాత మళ్ళీ కంస సంబంధించిన తర్వాత గుర్తుంచుకొని అక్రూరుని యొక్క ఇంటికి వస్తున్నాడు. ఇక్కడ ఎవరు వస్తున్నారు? సమస్తానికి మూల అయినటువంటి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ఇంటికి రాబోతున్నాడన్నమాట. ఇది సామాన్యమైన విషయం కాదు. మనం భౌతికమైన ఉదాహరణతో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక సామాన్య వ్యక్తి ఇంటికి ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ప్రధానమంత్రి కావచ్చు, లేదా అధ్యక్షుడు కాదు, దేశ అధ్యక్షుడు కాదు వచ్చినట్టయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ యొక్క ఇంటి పరిసరాలు అన్ని పూర్తిగా మారిపోతాయి. ఇక్కడ సమస్తానికి, బౌద్ధ ప్రపంచానికి, ఆత్మ ప్రపంచానికి పూర్తిగా ఆధారమైన వ్యక్తి పరమపురుషుడు అక్కడి రాబోతున్నాడు, ఆయన వాగ్దానం చేశాడు తప్పకుండా వస్తానని చెప్పేసి. అదే కోరుకున్న విధంగా కృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు వీరందరూ కూడా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక మనం చాలా విషయాలు అవగతం చేసుకోవాలి. భగవంతుడు ఇంటికి వెళుతున్నాడంటే అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుని యొక్క ప్రత్యేకించి భక్తుని యొక్క లక్షణాలు ఆయన గుర్తించడం మాత్రమే భగవంతుడు ప్రసన్నుడు అవడం జరుగుతుంది. దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏ సందర్భంలో అంటే చాలా చాలా ప్రభు తెలియజేసింటారు ప్రవచనంలో, పాండవులు కౌరవుల యొక్క ఒప్పందం ప్రకారం, ముఖ్యంగా పాండవుల యొక్క ఒప్పందం ప్రకారం ఈ 13 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిన తర్వాత రాజ్యం విషయం మళ్ళీ గుర్తు చేయడం కోసం, శాంతి రాయబారం కోసం శ్రీకృష్ణ భగవానుడు అలా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ స్వయంగా భగవంతుడు తెలియజేస్తున్నాడు ఆ సభికులందరికీ, ప్రత్యేకించి ధృతరాష్ట్రుడికి అందరికీ కూడా తెలియజేస్తున్నాడు, నేను ఈ శాంతి రాయబారానికి రావడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే పాండవుల యొక్క అద్భుత లక్షణాలు చూసి నేను విధంగా వచ్చాను. చాలా పుణ్యాత్ములు, గొప్ప భగవద్భక్తులు, ప్రత్యేకించి యీష్ మహారాజు యొక్క శత్రులు లేని తనం, ఈ లక్షణం చూసి నేను చాలా సంతోషపడ్డాను. వీరి కోసం నేను శాంతి రాయబారం కోసం నేను వాళ్ళ దూతగాను పంపించారు అని చెప్తాను అనమాట. కృష్ణుడు ఎవరు మనకు అర్థమవుతుంది, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పేసి. అతన్ని ప్రసన్నం చేసుకునేదానికి సంతోషం కలిగించే అంశం ఏంటి, వాళ్ళ యొక్క లక్షణం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం పెంపొందించుకోవాల్సిన విషయం ఏంటి, ఈ మంచి లక్షణాలు పెంపొందించుకోవాలి అనే విషయం మనం అవగతం చేసుకోవాలి. దీనికి సంబంధించిన శ్రీమద్ భాగవతం మనకు శ్లోకం తెలియజేస్తుంది. ఈ మంచి లక్షణం పెంపొందించుకోవడానికి ఏం చేయాలి, బయట కోచింగ్ సెంటర్స్ కలిసి వస్తాయి ఈ లక్షణాలని అని కూడా, మన చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, అదే ఉద్యోగం నమ్మాలంటే రకరకాల ట్రైనింగ్స్ ఇస్తుంటారు. మరి ఈ లక్షణాలు నేర్చుకోవడానికి కొంచెం సెంటర్కి వెళ్తే వస్తాయి లక్షణాలు రావు. శ్రీమద్ భాగవతం ప్రకారం యశాస్తి భక్తి భగవత్కించిన సర్వైరికుణైస్తత్ర సమాసతేశ్వరాః పరావభక్తస్య కుతు మహద్గుణ మనోరథేనా సతి దావతో వహి. ఈ శ్లోకం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఏ భక్తుడైతే అకుంఠిత దీక్షతో భగవద్భక్తి సేవల్లో నిమగ్నమై ఉంటాడో ఆ భక్తునికి సమస్త దేవతా లక్షణాలని కూడా వచ్చి చేరతాయి. అలాంటి భక్తులతో దేవతలు కూడా వచ్చి సంగతిని తీసుకొని కోరుకుంటారంట. అంటే దాని అర్థం ఏంటి, అప్పుడు అతను దేవతా లక్షణాలు, దివ్య లక్షణాలను అంకురించాయి అని అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే భక్తి సేవలకి అంత శక్తి ఉందన్నమాట. మరి ఎవరైతే ఈ భక్తి సేవలో నిమగ్నం కాని వానికి, భగవాని యొక్క నామాన్ని జపించని వానికి కేవలం లౌకికమైన యోగ్యతలు కలిగి ఉంటారు కానీ దీవలక్షణం ఉండే అవకాశం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ అక్రూరుడు అలాంటి దీవలక్షణాలు కలిగి ఉన్నాడు, ముఖ్యంగా అది గుర్తించాడు, కృష్ణుని దేవాదేవుడు అని గుర్తించాడు. మనకు కూడా తెలుస్తున్న తర్వాత 14 తెలుస్తుంది, ఎవరైతే దేవాదేవుడు అని శ్రీకృష్ణుడు గుర్తిస్తాడో అతను క్రమంగా ఇక సంపూర్ణంగా భక్తి సేవలో నిమగ్నం అవుతాడని చెప్పేసి. ఏ విధంగా మనం తెలుస్తుంది, ఎప్పుడైతే కంసం చేత ఆజ్ఞాపించిన తర్వాత వృందావనకి వెళ్తున్నాడో అవన్నీ కీర్తిస్తున్నాడు భగవంతుని, అతని యొక్క ఆధారం ఎలా ఉంది, అతని ఎలా ఉంది ఇవన్నీ కూడా ఊహించుకుంటూ అతను యాక్చువల్గా డ్రైవ్ చేయలేదంట, అది తీసుకెళ్లిపోయింది అనే భగవంతునే నిర్దేశించాడు అతని యొక్క వృందావనకు వెళ్లే మార్గాన్ని. అతను రథాన్ని తన ప్రత్యక్షంగా నడపలేదు, అది తీసుకెళ్లిపోయింది అనమాట. పూర్తిగా అతను ఈ ధ్యానంలో ఉండి అతను వెళ్ళాడు. అంతేకాకుండా అతను యొక్క అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఎప్పుడైతే వృందావనం నుంచి కృష్ణ బలరాముల్ని మథుర తీసుకెళ్లాడు, తీసుకెళ్తున్నాడు, ప్రజాసం చెప్తుంటారన్నమాట వృందావనంలో ఏ మార్గం గుండా తీసుకెళ్లారు, ఇప్పుడు కూడా అక్రూర మార్గం అని చెప్పేసి ఉంటుంది, ఆ మార్గం కూడా తీసుకెళ్ళని చెప్పేసి ప్రజాసం చెప్తుంటారన్నమాట. ఆ తర్వాత అదే మార్గంలో వెళ్ళినట్టయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైనా దగ్గరగా వస్తుంది అనమాట, అక్కడ ఒక ప్రాంతం వస్తుంది అక్రూర ఘాట్ అని చెప్పేసి. అక్కడ యమునాదిలో వెళ్ళడం జరుగుతుంది. అక్రూరుడు అక్కడ కూడా స్వయంగా కృష్ణ బలరాముని యొక్క వాస్తవం అంటే రూపం ఏంటి, వాళ్ళు ఎవరు అనే విషయాన్ని విజయ తెలియజేస్తా అన్నమాట. స్వయంగా వైకుంఠంలో ఉండే రూపాన్ని చూపిస్తాడు భగవంతుడు. దీని ద్వారా అర్థమవుతుంది వాళ్ళు సాధారణ పురుషులు కాదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అది భగవంతుని వైపు నుంచి అతను పూర్తిగా మరింత, ఎందుకంటే కొంత ఆంక్షని కలిగి ఉన్నాడు భగవద్భక్తులు. ఎలా అంటే భక్తుడు కోరుకుంటాడు, భగవంతుడు కోరుకుంటాడు అన్నమాట. కొన్ని లీలలు ఉదాహరణకి యశోదమాత కావచ్చు, ఆ దేవదని తెలిసినట్టయితే వాళ్ళు అలాంటి రసాస్వాదం చేయలేరు. అందువల్ల యోగమాయ చేత వాళ్ళు సాధారణంగా ఉన్నట్టు వాళ్ళకి ప్రకటమైనప్పుడు వాళ్ళు ఏమైందో, కృష్ణుడికి ఏమ అడవిలోకి వెళ్ళాడు కృష్ణుడు ఎలా ఉంటుందో అని కాళ్ళు ఈ యొక్క ముళ్ళో గుచ్చుకొని ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తాయో, ఇది కృష్ణుడు సంకల్పించాడు. ఆ యొక్క భావన, ఆ ప్రేమ భావన భగవంతుడు చూస్తాడన్నమాట. అదేవిధంగా అక్రూరుడు కొంత ఆందోళన కలిగి ఉన్నాడు. ఈ కంసుడు వచ్చేసి చాలా శక్తివంతుడు, ఆయన శక్తివంతుడు రాక్షసుడు మనం చూడొచ్చు. ఒక్కొక్కనే పంపిస్తూ వచ్చాడు కృష్ణుని చంపడం కోసం. వాళ్ళందరూ కూడా చాలా శక్తివంతుడు రాక్షసులు అందరూ కూడా, కేసి, అఘాసుర, ప్రళంబాసుర, వాళ్ళందరూ కూడా చాలా శక్తివంతుడు రాక్షసులు. భగవంతుడు తెలిసినప్పుడు కూడా కొంత ఆందోళన కలిగి ఉండడం వల్ల నిజంగా నేను పరమపురుషుణ్ణి సవర్ణ ఆధారమైన వ్యక్తిని తెలియజెప్పడం కోసం ఆ ఘాట్ అక్రూర ఘాటం దగ్గర అతని యొక్క సొంత రూపాన్ని చూపించడం జరుగుతుంది. అది అప్పుడు పూర్తి అతని యొక్క సాంతన చిందనం జరుగుతుంది, చాలా సంతృప్తి చెందుతాడు. అప్పుడు వెళ్ళి మథుర వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడే ఆహ్వానిస్తాడు ఇంటికి, నేను తర్వాత వస్తానని చెప్పాడు. సో అనుకున్న ప్రకారం కంసుకు సంబంధించిన తర్వాత అక్కుని యొక్క ఇంటికి కృష్ణ బలరాములు ముద్దు వేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుత మనం చర్చిస్తున్న అంశం. ఇక్కడ మనం చూసినట్టయితే అక్కు వెంటనే ఎప్పుడైతే కృష్ణ బలరాములు చూశాడో వెంటనే వెళ్ళి చాలా త్వరితగతిన వెళ్ళి బుద్ధుడిని ఆలింగనం చేసుకోవడం, కృష్ణ బలరాములకి ప్రణామం చేయడం, దీన్ని బట్టి తెలుస్తుంది భగవంతుడు మనం ఎదురైనప్పుడు ఏం చేయాలో ఈ మహాభక్తులు మనం చూపిస్తున్నారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది. అతను ఆహ్వానించి చక్కటి పద ఉచితమైన ఆసనాన్ని ఇచ్చి ఆ తర్వాత పాదాలని కడగడం స్పష్టంగా ఇక్కడ వివరించున్నారు. ఇక్కడ ఏమి ఉద్ధవుడు ఏం చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా ఎప్పుడైతే ఈ పాదాన్ని కడిగానే ప్రశ్న వస్తుందో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సందేశం అంటే, ఎప్పుడైనా సరే ఉత్తమ వైష్ణవులు, చాలా ఉత్తమైన వైష్ణవులు మనం తరసపడినప్పుడు వాళ్ళు ఆహ్వానించి మూడు రకాలంటి వాటిని పొందాల్సి ఉంటుంది. ఒకటి వారి యొక్క ఉచిష్ట, ప్రత్యేకించి గురువు నుంచి ఉచిష్ట, వారి యొక్క పాద జలం, వారి యొక్క పాదధూళి. ఇది మనల్ని సంపూర్ణంగా పవిత్రం చేస్తుంది. ఇక స్వయం భగవంతుని విషయంలో కూడా అంతే, వైష్ణవుల విషయంలో కావచ్చు భగవంతుని విషయంలో కావచ్చు, ఈ మూడిని మనం పొందడం అనేది మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉచిష్ట అనేది కూడా కేవలం ఉచిష్ట తీసుకున్నంత మాత్రాన్ని ఎవరు తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు, దేవర్షి నారదుల వారు. అంత ముందు జన్మలో అతను ఒక అధమైన స్త్రీ యొక్క జన్మలో జన్మించాడు. ఈ చాతుర్మాసంలో ఆ సాధులు సేవ చేయడం, ఆ సాధుల యొక్క ఉచిష్టం తీసుకుని ఆ తర్వాత జన్మలో గొప్ప భక్తుడిగా తయారయ్యాడు. ఇక భవన యొక్క పాదజలం కావచ్చు, వైష్ణవ యొక్క పాదజలం కావచ్చు, మనం తెలియ మనం చూసే ఉన్నాం గీతా మతంలో ఒక చరిత్ర వస్తుంది. ఆ చరిత్రలో అత్యంత పాపాత్మ అంటే ఒక దంపతులు తర్వాత జన్మలో వాళ్ళు ఈ పావురము గద్దగా జన్మించినప్పుడు ఒక వేటగాని యొక్క బాణానికి వాళ్ళు పడి ఒక వైష్ణుని యొక్క పురి ఉంటుంది. ఆ పురిలో వర్షపు నీరుంటుంది. అది పడినంత మాత్రాన్నే ఆ పక్షులు అక్కడ పడినంత మాత్రాన్నే వాళ్ళు వెంటనే ఈ వైకుంఠ దేహాలు వస్తాయి. వైకుంఠ దేహాలు వచ్చి వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు. అంటే అంత శక్తివంతమైంది ఈ వైష్ణవు యొక్క జలం. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాదధూళి అన్ని అపరాధం తొలగిస్తుంది, మన యొక్క జీవితాన్ని మన యొక్క పాపం తొలగిస్తుంది. ఇది అంత శక్తివంతమైనది, సాధారణ ధూళి కాదు. ఈ విధంగా భగవాను యొక్క పాదాన్ని కడిగి ఉంటే నీళ్ళని శిరస్సును చేసుకున్నాడు, పుట్టిన నుండి వస్త్రాన్ని కానుగ్గా ఇచ్చాడు, పుష్పమాలను సమర్పించాడు, బంధు కోరుకున్నాడు. బౌద్ధంలో కూడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి బహృతం అస్నామి ప్రియతాత్మనః. ఈ బౌంధుడు కోరుకునే ఇవి అర్పించాలని చెప్పేసి బౌంధుడు కోరుకుంటున్నాడు. ఆ చెప్పిన విధంగానే ఇక్కడ అక్రూరుడు సమర్పించాడు. మరొక చెప్పొచ్చు, ప్రజవాసుల యొక్క ప్రేమ వినిమయమే ఒక రకంగా బౌద్ధ బోధనలో వాటన్నింటినీ వ్యక్తపరచడాన్ని అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ప్రేమ భావన, ఉదాహరణకి గోపికలకు చేసే సేవలు కావచ్చు, విధంగా అక్రూరుడు కావచ్చు, అందరూ కూడా ఈ పుష్పాలు సమర్పించడం, ఈ గోపికల యొక్క రైలు చూసినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా 9 గంటల సమయానికి అంటారు ఈ కుసుమ సరవణకు వచ్చి అటువంటి పుష్పాలను సేకరించి అక్కడ స్వామివారికి చక్కటి పూలమాలని సిద్ధం చేసుకుని ఇంచుమించు 10 గంటల సమయంలో రాధకుండ దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణుడికి పూలమాల సమర్పిస్తానని చెప్పేసి వినడం జరిగింది. అంటే అంత ప్రీతిపాత్ర సేవ పుష్పాలు అర్పించడం. మన స్వామివారికి కూడా, వెంకటేశ్వర స్వామివారికి కూడా ఈ పుష్పాలు చాలా ఇష్టం. ఆఫ్కోర్స్ భగవంతుడు అన్ని ఇష్టమే, ప్రత్యేకించి పుష్పం ఉండమని కూడా ఆచార్యులు కీర్తిస్తారు. ఇలాంటి సేవల వల్ల మన జీవితం పరిపూర్ణం అవుతుంది. ఈ విధంగా కూడా పుష్పాలు సమర్పించి మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్న భక్తులు ఉన్నారు. కేవలం పుష్ప సేవ ద్వారా అనంతచారి వచ్చుకోండి స్థానికంగా. ఇవి బౌంధుడికి అర్పించే సేవలు మనం అవగతం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రణామాన్ని ఆచరించడం, బౌంధుని యొక్క పాదాలని తన యొక్క ఒళ్ళో ఉంచుకుని తల వంచి ఆ యొక్క ఎంతో గొప్ప వినయభావంతో విధంగా చెప్తున్నానమాట ఈ ఆ సంవాదం ఈ శ్లోకాలు. ఆ పాదం నుంచే ఈ గంగాజలం ఉద్భవిస్తోంది. విధంగా కీర్తించడం జరుగుతుందన్నమాట. అక్కడు కీర్తిస్తూ భవన్ యొక్క విశేషాన్ని ఇక్కడ కీర్తించడం జరుగుతుంది. నీ వచ్చి ఈ కంసుని సంబంధించడం ద్వారా మీ యొక్క వంశాన్ని ఉద్ధరించావు, అది మా యొక్క గొప్ప అదృష్టం అని కీర్తించారు. ఆ తర్వాత సృజింపబడి అన్ని విషయాలు కూడా నీవు అందులో వెళ్ళి వాడిని పోషిస్తున్నావు అని అక్కడ కీర్తిస్తున్నాడు. ఈ ప్రస శ్లోకాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, ఏదై భౌతిక ప్రపంచం అయితే ఉందో ఇది సత్వగుణము రజోగుణం తమగుణం అనేది నీచే సృజింపబడి ఉంది, కానీ నీవు వీటికి బద్ధుడవు కాదు, వీటికి అతీతమైన వాడవు. అంతేకాకుండా ఈ భౌతిక ప్రపంచం నువ్వు సృజిస్తావు, తర్వాత పోషిస్తావు, అతీతంగా వీటిని లయింపచేస్తావు అని భవని యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాడు. మన ఇక్కడ ఒక సందేశం రావచ్చు. గోపులకి సందేశాన్ని పంపించినప్పుడు కూడా తన యొక్క ప్రేమపూర్వకమైన సందేశాన్ని పంపుతూ తన యొక్క ఉనికిని కూడా భగవంతుడు తెలియజేస్తున్నాడు. వాస్తవంగా ఆ యొక్క తత్వం అనేది మన కోసం. వాళ్ళకి తెలుసు కృష్ణుడు యొక్క స్థితి ఏంటో వాళ్ళకి తెలుసు, కానీ మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సాధారణంగా తీసుకోకూడదు అని చెప్పేసి ఈ సందేశాల్లో ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అక్రూరుని యొక్క స్థుతి కూడా చేసేటప్పుడు సాధారణంగా సేవలకే పరిమితం కాకుండా భవన యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాడు. అది అక్రమునికి ఆ విషయం తెలుసు అని భవన్ తెలుసు, అసలు భగవన్ యొక్క ఉనికి భవన్ తెలుసు. కానీ ఈ యొక్క సంవాదం ద్వారా లబ్ధిని పొందేది మనం. అది వాస్తవంగా అతని యొక్క ఉనికి ఏంటి, అతని వైభవం ఏంటి, ఈ గొప్ప సంవాదం వల్ల మన యొక్క లబ్ధి కోసం ఈ విధంగా స్తుతించడం జరుగుతుంది అన్నమాట. అందుకే మాయావాదులు భాషల గురించి విధంగా మాయావాదులు ఏం చెప్తుంటారు, మనం ఇప్పుడు భ్రమలో ఉన్నాం కానీ భద్రస్థులో ఉన్నాం, తర్వాత మన ముక్తి పొందిన తర్వాత భగవంతులం అవుతామనే ఒక సిద్ధాంతం ఉందన్నమాట మాయావాద సిద్ధాంతం. దీని గురించి కొద్దిగా మనం చర్చించినట్టయితే మనకు ఒకసారి సందేహం రావచ్చు, ఎందుకు ఇలాంటి సత్వాలు తరసపడ్డాయి అనే విషయం. ఈ సందర్భాన్ని చిత్తంగా క్లుప్తంగా నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భగవంతుడు కీర్తిస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఎంతటి పట్టింపు కలిగి ఉంటాడో, జీవులు ఒక క్రమబద్ధంగా వాళ్ళు ఉద్ధరింపబడి ఏ విధంగా తన స్వధామానికి రావాలి అనే కోరిక కలిగి ఉంటాడు. ఎందువల్లంటే 5000 సంవత్సరాల క్రితం తనే ప్రత్యక్షంగా ఈ ధరిత్రి మీద అవతరించి భగవద్ జ్ఞానాన్ని ఇచ్చి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఈ సూచన పాటించే విషయంలో ఎలా పాటించాలనే విషయంలో ఇంకా వాళ్ళు పూర్తిగా అవగాహన రాలేదు. తర్వాత ఏమైంది, క్రమంగా వీళ్ళు వేదల్లో నుండి సందేశాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని హింస అనేది బాగా పెరిగిపోయింది అన్నమాట. ఏంట తప్పు అవగాహన అంటే, వేదల్లో ఒకచోట చెప్పబడింది మాంసాన్ని మీరు తినొచ్చు, ఏ సమయంలో తినొచ్చు అంటే ఈ విధంగా చేసి మీరు తినొచ్చు అని చెప్పబడింది. ఏ విధంగా అంటే, ఉదాహరణకి ఒక మేకను తినాలనుకున్నట్టయితే ఈ విధంగా ఉండాలి అంటే సత్సంగం గురించబడ్డాయన్నమాట. వెనక కాళ్ళలో ఉంటే మచ్చలు ఈ ముందు కాళ్ళలో ఉండాలి, లేదా ఈ చెవులో ఉన్నటువంటి ఆ గుర్తులు ఈ కడుపు దగ్గర ఉండాలి, సంథింగ్ సమ్ సిగ్నల్స్. వాళ్ళు ఎందుకు అది చెప్పారంటే, ఫస్ట్ దాన్ని నువ్వు లొకేట్ చేయాలి, దాన్ని గుర్తించాలి. దీన్ని గుర్తించడానికి 3 నెలలు 6 నెలలు పడుతుంది. ఈ ప్రయత్నం అతను ఆ ప్రయత్నం మానుకోవచ్చు, తినాలన్న ప్రయత్నం మానుకోవచ్చు, కొంచెం జరుగుతుంటుంది అదంగా. సరే అతను సంపాదించాడు. ఆ తర్వాత అమావాస్య రోజున దుర్గా యొక్క మందిరానికి వెళ్ళాలి. ఆ రాత్రి సమయంలో దాన్ని సంబరించాలనుకున్నట్టయితే ఈ మంత్రం అని చెప్పి దాన్ని సంబరించాలి అని తెలియజేస్తామాట. ఏంటి మంత్రం యొక్క అర్థం, ఓ మేక నేను మాంసం తినే విషయంలో నా యొక్క ఇంద్రియాన్ని అదుపు చేసుకోలేకుండా ఉన్నాను, కాబట్టి నేను ఇప్పుడు ఆహారంగా తీసుకుంటున్నాను, వచ్చే జన్మలో నీకు నేను ఆహారం అవుతాను. ఇది దాని యొక్క అర్థం. వాస్తవంగా ఈ అర్థం దాని యొక్క మంత్రం యొక్క అర్థం చేసుకున్నట్టయితే ఇక మేకను తినరు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ పూర్తిగా దాన్ని వదిలేశారు. వదిలేసేసి వేదాలు చెప్పబడింది మాంసం తినొచ్చు అనే మాత్రం తీసుకునేసి మొత్తం ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఈ హింస అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఈ హింసించడం అనేది అప్పుడు ఈ హింస ఆపడం కోసం భగవంతుడు బుద్ధ అవతారం తీసుకోవడం జరిగింది. అతని యొక్క అవతార ప్రయోజనం ఏంటంటే హింసని ఆపడం. అందువల్ల అహింసో పరమ ధర్మ అనే సిద్ధాంతం ప్రతిపాదించారు. పూర్తిగా ఆ సిద్ధాంతం ప్రతిపాదింపజేసి అప్పుడు రాజులు ఈ అశోకుడు చంద్రకుండా మన రాజులున్నారు, బౌద్ధ మతం తీసుకున్నారు, చక్కగా వ్యాప్తి చేశారు, పూర్తిగా ఈ హింసని పారద్వోలారు. ఆ బుద్ధ మతం యొక్క ఉద్దేశం అంటే, బుద్ధ ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఒకవేళ వేదాల్లో ఒకవేళ హింస అని చెప్పడం ఉంటే అలాంటి వేదాన్ని తిరస్కరిస్తా అని చెప్పేసి వేదాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే అప్పుడు అవగతం చేసుకుని చెప్పిన అర్థం చేసుకోలేదు కాబట్టి వేదం తిరస్కరించి అహింసే పరమధర్మం అని చెప్పి తెలియజేశారు. ఆ విధంగా అయిన తర్వాత, కానీ మానవుల యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం కోసం వేద జ్ఞానం లేకుండా పోతే వాళ్ళు భగవంతుని సంబంధం ఏర్పాటు చేసుకోలేరు. అందువల్ల తర్వాత భవన్ యొక్క ప్రణాళిక ప్రకారం శంకరాచార్యాలు రావడం జరుగుతుంది. శంకరాచార్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే, భవన్ యొక్క ఆజ్ఞ ప్రకారం వేదాన్ని తిరిగి తీసుకుని రావడం. భగవంతుడు అనే శబ్దం పోయింది, వేదం లేకుండా పోతే భవన్ అనే అవగాహన లేదు. అందువల్ల భగవంతుడే శబ్దాన్ని తీసుకొచ్చాడు. ఈ విధంగా నీవు భగవంతుడు కావచ్చు, నేను భగవంతుడు కావచ్చు, ఎందుకంటే ఆ శబ్దాన్ని నిండుడిచ్చాలి కాబట్టి వేద జ్ఞానం తీసుకొచ్చారు. కానీ అది పరిపూర్ణం కాదు. అందువల్ల శంకరాచార్య తెలుసు, అందుకే అంతిమంగా అతను బౌద్ధుని భగవంతుని చాలా చక్కగా కీర్తించాడు. ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం, ఏకో దేవుకి దేవకీ పుత్ర ఇవ కన్మాపేక్యం తస్స దేవస్ అని చెప్పేసి, ఏకమంత తస్య నామాని అని కన్మాపేక్యం తస్య దేవస్థ సేవ, ఈ విధంగా భగవంతుని కీర్తించాడు. ఒకే ఒక గ్రంథం భగవద్గీత, ఒకే ఒక దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఈ విధంగా ఒకే ఒక మంత్ర భవనకి నామాలు కీర్తించాలని చెప్పేసి, ఒకే ఒక సేవ భవన యొక్క సేవ చేయాలి, ఇవన్నీ కీర్తించి భవనం స్పష్టంగా తెలియజేశాడు ఆ శంకరాచార్యుల వారు. అదేవిధంగా భజ గోవిందని గోవిని కీర్తించని చెప్పేసి కీర్తించాడు. మూర్ఖులారా, ఎందుకు మీ సమయం వృధా చేస్తారు, సులభంగా గోవిందని కీర్తించండి అని చెప్పేసి చెప్పారు. కానీ అనుయాయులు తీసుకునే స్థితి లేదు. తర్వాత రామాచార్యులు రావడం, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు, ఆ తత్వాన్ని ప్రపంచ భారతదేశంలో ప్రచారం చేశారు. ఆ తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జీవుడు వేరు, భగవంతుడు వేరు. జీవుడు ఇక్కడ ముక్తి పొందిన తర్వాత అదే ప్రపంచంలో ఆ భగవని ఆనందం, జీవుని ఆనందం ఒకటే అనే విషయాన్ని తెలియజేశారు. ఇది అప్పుడు బాగా వ్యాప్తిలోకి వచ్చింది, కొంత అవగాహన వచ్చింది భగవాను పట్ల, జీవుల పట్ల. ఆ తర్వాత మధ్యాచలు రావడం, ఆ మరింత స్పష్టంగా తత్వాన్ని స్పష్టంగా ఎంఫసైజ్ చేశారన్నమాట. ఏంటంటే ఖచ్చితంగా జీవుడు వేరు, దేవుడు వేరు, మన యొక్క సహజ స్వభావం సేవ చేయడం, మనం ఇక్కడ సేవ చేయాలి, మనం ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత వకృతి వెళ్ళిన తర్వాత కూడా మనం సేవ చేయాలి, మనం సేవ చేసినప్పుడు ఆనందాన్ని పొందుతాం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు మధ్వాచార్యులు. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి మనకు అచింత్య భేద అభేదత్వాన్ని తెలియజేశారు. ఆ యొక్క సిద్ధాంతం యొక్క ప్రతిపాదన అంటే ఇది సంపూర్ణంగా వచ్చేసింది. చైతన్య మహాప్రభు ఇవ్వడంతో సంపూర్ణంగా భగవంతుని యొక్క తత్వాన్ని ఏ విధంగా అవగతం చేసుకోవాలి అనే విషయాన్ని మనం స్పష్టంగా అవగతపరిచారు. అందుకే ఈ భాష్యం ప్రకారం ఈ మాయావాద సిద్ధాంతం అనేది ఖండించబడింది. అందువల్ల శ్రీమద్ భాగవతం ప్రత్యేకించి మనం ఈరోజు మనం ఇంత చక్కగా చర్చించుకుంటున్నాం అంటే ఈ మహాప్రభు యొక్క కృప అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మహాప్రభు విన్న శ్లోకాల్ని మళ్లీ మళ్లీ చూడగోపినాథ్ గదర్ పాయింట్ వచ్చేసి ఎంతో చక్కగా శ్లోకాలు వలి వేస్తాడు. అంచేత మరలా మరలా ఆ చెప్పించుకునే భాగవతాన్ని వినేవాళ్ళు అనమాట. ఈ భాగవతంలో ఈ మాయావాద సంబంధించి ఎక్కడ ఉండదు, ఎందుకంటే భగవద్గీత ఆ భగవాన్ యొక్క ఉపదేశాలు, ఆ భాగవతం భగవాన్ గురించి, ఎక్కడ కూడా మనకి ఇలాంటి మాయావాదం కానీ నిరాకరతత్వం కానీ ఎక్కడ కనిపించదు. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం ఈ మాయావాద సిద్ధాంతం అనేది ఖండించబడింది అనే విషయం తెలియజేశారు. మనం ఇప్పుడు ఈ తత్వాన్ని అవగతం చేసుకున్నాం అంటున్నామంటే క్రమంగా మనకి సంపూర్ణ ఆధ్యాత్మిక తత్వాన్ని ఇవ్వడం కోసం ఇంత క్రమబద్ధంగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనుషులు అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి ఇక ఖురాన్ కావచ్చు లేదా బైబిల్ కావచ్చు, అప్పుడు ఆ సమయంలో వాళ్ళు బోధించారంటే ఆ ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు క్రమంగా వాళ్ళని ఉద్ధరించడం కోసం కొన్ని కొన్ని మౌలిక సూత్రాలు, ఇక మారల్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి తెలియజేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఉద్ధరింపజేయడం కోసం వాళ్ళు ఏర్పాటు చేశారు అనమాట. ఆ విధంగా ఈ శ్లోకం ప్రకారం త్రిగుణాలకి అతీతులైనవు అంటే ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? మనం కూడా చేసే భక్తి సేవ ఎప్పుడు పవిత్ర భక్తి సేవ అనిపిస్తుందంటే ఈ మూడు గుణాలకి మనం అతీతంగా ఉండి ఎప్పుడైతే మనం నారద పంచరత్న ప్రకారం సర్వోపాధి విముక్తం సత్పరత్వేన నిర్మలం హృషికేన హృషిక సేవనం భక్తి రుచ్యతే, ఆ నారదక పంచరత్న ప్రకారం ఎప్పుడైతే మనకి ఇందే అన్ని కూడా సంపూర్ణంగా భవన యొక్క సేవల్లో నిమగ్నం చేస్తామో అది అనుకూలంగా నిమగ్నం చేయాలి, అప్పుడే ఈ శుద్ధ భక్తి అనేది ప్రాప్తింపజేస్తుంది అనమాట. మరి ఈ త్రిగుణాల నుంచి బయటపడేది ఎలాగా? దానికి 14:26 శ్లోకంలో దేవదేవుడు శ్రీకృష్ణ మాట తెలియజేస్తున్నాడు. మాంసయోగ్యచారేణ భక్తి యోగేన సేవతే సగుణాను సమేతీతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే ఈ ప్రేమపూర్వకంగా ఈ భౌతిక సేవల్లో నిమగ్నం అవుతారో వాళ్ళు క్రమంగా వాళ్ళ మూడు గుణాల నుంచి వాళ్ళు బయటపడి ఈ బ్రహ్మభావాన్ని పొందుతారు. బ్రహ్మభావం అంటే మీన్స్ ప్యూర్ డివోషన్, ప్యూర్ స్టేటస్, ఆ శుద్ధసత్వం. శుద్ధసత్వానికి వాళ్ళు ఉద్ధరించడం జరుగుతుంది అనమాట. అప్పుడే మనం చేసే సేవలన్నీ కూడా చాలా శుద్ధంగా ఉంటాయి. మనం ఇప్పుడంతా మిశ్రమ భక్తి, మనకి ఎన్నో ఆలోచనతో ఎన్నో వాంతులతోటి మనం ప్రస్తుతం కొనసాగిస్తున్నాం. బట్ దీన్ని ఆపన్ని కాదు, బట్ ఆ స్థాయికి రావాలన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అందుకే భవన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అతన్ని యొక్క దీవెన లీలలో కర్మ అవగాహన చేసుకోవడం మాత్రాన్ని మనం బౌద్ధి ప్రవంచి మనం బయటపడడం జరుగుతుంది అనమాట. జన్మ కర్మత్వమే దివ్యం ఏవం యో వేతి తత్వదః త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జునం. భవిత 4:9 శ్లోకం మనకు తెలియజేస్తుంది. భవన యొక్క జన్మ లీలలు అతని దివ్య లీలలు ఎప్పుడైతే మనం దీవెనని అవగతం చేసుకుంటామో అప్పుడు ఈ బౌద్ధ ప్రవంచి మనం విముక్తి పొంది మన బౌద్ధం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది అసురుడు భగవంతుని విధంగా వివిధ శ్లోకాలతో కీర్తిస్తున్నాడు భవన యొక్క యథార్థ స్థాయిని తెలియజేయడం కోసం. ఆ తర్వాత శ్లోకాలు మనకు తెలుస్తుంది, నీవు కృతజ్ఞుడవు. రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ సంస్కృతంలో, కృతజ్ఞుడు, కృతజ్ఞుడు, కృతజ్ఞుడు. ఒక పదానికైతే చేసిన మేలు మరువనివాడు, ఇంకో పదానికి చేసిన మేలు మరిచినవాడు. ఇక్కడ నీవు చెప్పిన విధంగా కృతగిరి అని భవన్ని సంభవిస్తామట. అదేంటే సత్యవాక్ ప్రయపం చేసేవాడు, నీవు చెప్పిన విధంగా వచ్చావు అని చెప్పేసి ఆ భవన్ని కీర్తించడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా కొన్ని ఆ శ్లోకాలు ఉన్నాయి. ఆ విధంగా భవన్ని కీర్తించి ఆ తర్వాత భగవంతుడు కొన్ని శ్లోకాల్లో అక్రుణుడు కూడా కీర్తిస్తాడు. సాధువులు అంటే ఎంత గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆయన కీర్తించడం. ఇది ఆ భగవంతునికి భక్తుల మధ్యన గొప్ప విశేషం అనమాట. భగవంతును అక్రుణుడు కీర్తించడం జరుగుతుంది. ఈ విధంగా దేవతలు దేవతాదన వల్ల లేదా పవిత్ర నదుల వల్ల పొందే ఫలితం అసలమే ఉంటుంది, కానీ సాధు మాత్రం దర్శనం మాత్రాన్నే ఎంత గొప్ప ఫలితాన్ని పొందొచ్చు అనే విషయాన్ని భగవంతుడు కీర్తించడం, ఇవన్నీ కూడా మన తర్వాతి శ్లోకాలు మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ శ్లోకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విశేషాలు. ఏదైనా ప్రశ్న ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? గంధరాశ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదకి గౌర ప్రేమానందం.